తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. 9 కూడా చదవాలి. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అటువి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసించి తొలగిపోయి నానాబాధలతో తమను తామే పొడుచుకొనిది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటువి. రఘునంద ప్రియులారా, పౌలు భక్తుడు యవన సేవకుడైన తిమోతిని ఉద్దేశించి ఎట్లాగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ రాయబడ్డ ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, కొన్నింట్లో చిక్కుకోవద్దు అని మాట్లాడుతున్నాడు. రెండోది, కొన్నింటిని వదులుకోవద్దు అని మాట్లాడుతున్నాడు. వేటిలో చిక్కుకోకూడదు రాయబడింది, వేటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలో కూడా రాయబడింది. అందులో ఈరోజు లోకం యొక్క పోకడలు చూసినప్పుడు, అది మెడికల్ డిపార్ట్మెంట్ అయినా, అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా, పిల్లలు ఏ కోర్సు చేస్తున్నా, ఏ కాలేజీలో చదువుతా ఉన్నా, లోకం డబ్బు సంపాదించడం కోసం పరిగెడతా ఉంది. అయితే అనంత జ్ఞాని అయిన దేవుడు, మన బాగు కోరే దేవుడు, మనకి ఏది మేలు తెలిసిన తండ్రి అయిన దేవుడు మనకి హితోపదేశం చేస్తున్నాడు. వేటిని సంపాదించుకోవాలో, వేటిని తప్పించుకోవాలో మాట్లాడుతున్నాడు. మన కామన్ సెన్స్ కి విరుద్ధంగా ఉన్న వాక్య భాగం. అయితే మన మట్టి మెదడికన్నా ఆయన అనంత జ్ఞాని కదా. మట్టి మెదడికి మేధస్సిచ్చిన దేవుడు మన బాగు కోరి మాట్లాడుతున్న మాటలు అర్థమైతే, మనం మన మట్టుకు మనం వేటిని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాం, వేటిని తప్పించుకోవడానికి పరిగెడుతున్నాం అన్నది బేరీజు వేసుకోవటం ఆత్మీయ జీవితానికి మేలుగా ఉంటుంది. కాబట్టి 9వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలో పడతారు, ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడతారు, వారు నష్టపోతారు, నాశనమైపోతారు. ఎవరైనా సరే, ఎక్సెప్షన్ ఏం లేదు. క్రైస్తవులైతే క్రైస్తవులు డబ్బు పాడు చేయదు, క్రైస్తవులకు డబ్బు ఆశీర్వాదం అవుతుంది, శాపం కాదు అనడానికి వీల్లేదు. ప్రాముఖ్యంగా సేవకుని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి, అర్థం చేసుకోవాలి. 10వ వచనంలో మంచి బలమైన నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కొందరు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఒక కీడు కాదు, సమస్త కీడులకు మూలం ధనాపేక్ష. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారు, నానాబాధలతో తమను తామే పొడుచుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుని దగ్గరగా వెంబడించిన యూద, ముగింపులో ఆయన మనకి నచ్చలేదు గాని ప్రారంభం చాలా గంభీరు. ఏసయ్య కొరకు అన్ని వదిలిపెట్టి వచ్చినాడు. ఏమైంది? డబ్బు మోసం చేసింది, దాన్ని ఆశించాడు. ఏమైంది? ఊరు పోసుకొని చచ్చాడు. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోయాడు. యూదానే కాదు, ఎవరినైనా పాడు చేసేది. మన జీతాలు మన ఆత్మీయతను పాడు చేయకుండా, మన ఉద్యోగాలు మన ఆత్మీయతను పాడు చేయకుండా, విశ్వాసులం కదా, నిరీక్షణ కలిగిన ప్రజలం కదా, మనం ఎట్లాగా అన్నిటినీ ఎట్లా చూడాలో వాక్యం మాట్లాడుతున్న ఈ మాట వెలుగులో మనం మనం పరీక్ష చేసుకోవడం మంచిది. వాటిలో చిక్కుకోవద్దు, వాటిలో మితంగా ఉండండి. కలిగిన వాటితో 8వ వచనం రాయబడింది, మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రాలు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే ఇక ఏదో లేదని ఆడవద్దు, ఏదో కావాలని చెప్పి పరిగెట్టద్దు, వాటితో తృప్తిగా ఉందాం. నేను ఈ ప్యాసేజ్లో జ్ఞాపకం చేసిన మాట, ఎంత ఉంటే ధనవంతులు అనాలంటే నాకనిపించింది అన్నవస్త్రాలు మించి ఏమున్నా అది ధనవంతులే. అన్నవస్త్రాలు మించి ఇంకెంతున్నా ధనవంతులుగానే మాట్లాడుతున్నాడు. మరేం చేయాలి ధనాన్ని? 17వ వచనంలో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించడానికి సమస్తం మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించండి. దేవుడి స్థానాన్ని ధనం ఆక్రమిస్తుంది. నమ్మిక, పాకెట్ నిండా డబ్బులుంటే, పరసులో డబ్బులుంటే, పాకెట్లో డబ్బులుంటే చాలా గుండె నిబ్బరంగా ఉండేటట్లుగా చేస్తుంది. నమ్మిక డబ్బు మీద ఉండేటట్లుగా చేస్తుంది. కానీ అట్లాగని చెప్పి అది అస్థిరమైంది, లేదా మన ప్రాణం అస్థిరమైంది. దేవుడు ఆయన ఎల్లకాలం ఉండేవాడు. ఆయన యందు నమ్మిక ఉంచటం, ఆయన యందు విశ్వాసం ఉంచటం, అది మన జీవితానికి చాలా ప్రధానం. కాని ధనం, అస్థిరమైన ధనం నన్ను నమ్ముకో అంటుంది, ఆ మోసంలో పడొద్దు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మేలు చేసేవారుగా, ఔదార్యం కలిగిన వారుగా, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు. రిక్వెస్ట్ కాదు అది, ఆజ్ఞ. కలిగిన దాన్ని దేవుడు నా కొరకే ఇచ్చాడు అనుకోక, దాన్ని మేలు కొరకు, దాన్ని ఇతరులకు ఔదార్యం కొరకు, ఇతరులకు పాలివ్వడం కొరకు, సత్క్రియలు చేయడం కొరకు వాడాలని కూడా రాయబడింది. ప్రాముఖ్యంగా మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, ఉద్యోగ లోకాన్ని చూస్తున్నప్పుడు డబ్బు కొరకే పరిగెడతా ఉన్న పరిస్థితుల్లో విశ్వాసులు అక్కడ మోసపోవడానికి వీల్లేదు. వేటిని వేటిలో చిక్కుకోకూడదు రాస్తా ఉన్నాడు. 11వ వచనంలో వేటిని వదులుకోకూడదు రాస్తున్నాడు. వేటిని వదులుకోకూడదు 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి వాటిని, ఆ మాట చూడడానికి రాయబడే మాట, విడిచి పారిపోము. ధనాన్ని, ధనాశ్రమను విడిచి పారిపోము. అది దాని ఏమాత్రం కూడా ఉదార స్వభావంతో చూడొద్దు. చాలా డేంజర్ అన్నట్టుగానే రాస్తున్నాడు ఆయన. వీటిని విసర్జించి నీతిని సంపాదించుకో, భక్తిని సంపాదించుకో, విశ్వాసాన్ని సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, ఓర్పును సాత్వికను సంపాదించుకోవడానికి ప్రయాసపడు. ఆ పుట్నోట్లో రాయబడే మాట, వెంటాడు. వీటి కోసం ప్రయాసపడు, వీటి కోసం వెంటాడు. లోకంలో నీతికి విలువ లేదు, లోకంలో భక్తికి విలువ లేదు, ప్రేమకు విలువ లేదు. ఏవైతే విలువ లేనివిగా నేడు ఈ సమాజంలో కనబడతా ఉన్నాయో, దేవుని వాక్యం అంటుంది సాతాను మోసం. ఆ మోసాలను పడొద్దు. విలువ లేని వాటిని ఏమో నెత్తి మీద పెట్టుకున్నారు, విలువైన వాటికేమో తిలోదికాలు ఇచ్చారు. కాబట్టి వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. దాన్నే 12వ వచనం అన్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. లోకానికి ఎదురెదాలి, లోక పోకళ్ళకి ఎదురెదాలి, వాక్య సత్యాల మీద నిలబడాలి, వాక్యానుసారమైన జీవితం కొరకు మంచి తీర్మానాలు తీసుకోవాలి, అది క్రైస్తవ జీవితం, మనం పోరాడాలి. అలా పోరాడితేనే నిత్య జీవాన్ని చేపట్టు అన్నాడు. అలా పోరాడకుండా నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం అనుకోవడం పొరపాటని నేను మరలా వాక్యం ద్వారా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. పరిశుద్ధ లేఖనాలు మనకి ఆత్మీయ పోరాటాన్ని నేర్పిస్తా ఉన్నాయి, మేము యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నాం, ఇక మా పూచికత్త అంతా ఆయనది, మా బాధ్యత అంతా ఆయనదే, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేది ఆయనే అనుకుంటే మీరు పొరపడ్డట్టే. బైబిల్లో ఉన్న యేసు అలా లేడు. బైబిల్లో ఉన్న యేసు ఎలా పోరాడాలో చూపించాడు, ఎలా పోరాడాలో బోధించాడు. అంతే తప్ప మీకేమీ పని లేదు, మీకేమీ పోరాటం లేదు, మీరేమి స్టాండ్ తీసుకోవాల్సిన పని లేదు, మీ ఇంట్లో మీరు కూర్చోండి, నేను మీ ఇంటి చుట్టూ కంచేస్తానని చెప్పలా, మీ ఇంటి చుట్టూ కంచేస్తానని చెప్పలా. ఆ కంచేసిన యోగ జీవితంలో కూడా పోరాటాన్ని మనం బాగా చదువుతాం, పాత నిబంధన భక్తుల జీవితంలో కూడా పోరాటాన్ని బాగా చదువుతాం. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేసే మాట, పౌలు తాను యేసుక్రీస్తు ప్రభువును ప్రత్యక్షంగా చూసినవాడు, ఆత్మచేత నింపబడ్డవాడు, గొప్ప దైవజనుడు, తన తర్వాత తరాన్ని పోరాడే తరంగా సిద్ధపరిచాడు, ఆత్మీయ విషయాల్లో పోరాడే తరంగా సిద్ధపరిచాడు. తన మట్టుకు తాను మాట్లాడుతున్న మాటలు 2 తిమోతి పత్రికలో మాట్లాడుతున్నాడు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము ఆయన మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటాన్ని పోరాడాను అంటున్నాడు. అంటే ఏం చేశాడట 6వ వచనం, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపంగా ఉంది. 5వ వచనంలో, నువ్వు అన్ని విషయాలు మితంగా ఉండు, శ్రమపడు, సువార్తకును పనిచేయి, నీ పరిచర్ను సంపూర్ణంగా జరిగించు, మితంగా ఉండు, లోక విషయాలు మితంగా ఉండు, అమితంగా ఉండొద్దు. పెద్ద పెద్ద టీవీలు, పెద్ద కొత్త కొత్త కార్లు, ఉన్న ఇల్లు చాలదని చెప్పి ఇంకొక ఇల్లు, అది దేవుని ఆశీర్వాదం. ఆ దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో నాకు అనిపించట్లా, డబ్బులు ఇచ్చి పాడు చేసే దేవుళ్ళగా అనిపించట్లా, లోక విచారాలు ఐహిక విచారాలు ముంచేసి పాడు చేసేవాళ్ళగా అనిపించట్లా. ఆ దేవుడు మరొక దేవుడు, దేవుడు కాని దేవుడు, మోసం చేసే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు పేరుతో కనబడుతున్న దేవుడు శత్రువు. యేసుక్రీస్తు ప్రభు అయితే మనకు పోరాటం నేర్పిస్తున్నాడు, మితంగా ఉండాలి అన్ని విషయాల్లో, శ్రమ పడాలి. దేని కొరకు? సువార్తకును పనిచేయి, శ్రమపడు, పరిచర్య జరిగించు, సంపూర్ణంగా జరిగించు, పనార్పణంగా పోయబడాలి. ఎట్లాగా చచ్చేది దానికి ఒక అర్థం ఉండాలి, ప్రభువు మెచ్చేదిగా ఉండాలి. ఆ మరణం ప్రభుకు ఒక అర్పణలా ఉండాలి అని అంటున్నాడు. నేను పనార్పణంగా పోయబడుచున్నాను. కావున మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకున్నాను, కాబట్టి ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడింది. నాకే కాదు, ఈ పోరాటంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు కష్టం అనిపించిన కిరీటాలు దక్కుతాయి అని మాట్లాడుతున్నాడు ఆయన. 10వ వచనంలో ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ రాయబడింది. ఎవరా బ్యాడ్ ఎగ్జాంపుల్ అంటే దేమ. ఏమైందంట? లోకం ఆకర్షించింది, దేమ యహలోకాన్ని స్నేహించింది, దాన్ని విడిచి వెళ్ళిపోయాడు దేమ, ఊడిపోయాడు, లోకం ఆకర్షించింది, ఆ దారి తప్పిపోయాడు, యూదా దారి తప్పిపోయాడు, ద్వాపర దారి తప్పిపోయాడు, దేమ దారి తప్పిపోయాడు. అనేకులు ధనాపేక్షలో పడి అవిశ్వాసం నుంచి తొలగిపోయారు, తమను తామే పొడుచుకున్నారు. డబ్బు యూదాను పాడు చేసిందేమో కాని, డబ్బు దేమాను పాడు చేసిందేమో కాని, డబ్బు గెహజీని పాడు చేసిందేమో, అననయ్య సప్పీరను పాడు చేసిందేమో గాని, నన్ను మాత్రం పాడు చేయదు అన్న మోసంలో భ్రమంలో ఉంటే నష్టపోయినట్టే. కావున ప్రిల్లారా, నేను పరిశుద్ధ లేఖనాల నుంచి మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్న మాట, వీఆర్ ఇన్ ద స్పిరిచువల్ వార్ఫేర్, మనం ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద స్పిరిచువల్ రన్నింగ్ రేస్, మనం ఆత్మీయ పరుగు పందంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద స్పిరిచువల్ బ్యాటిల్, మనం యుద్ధంలో ఉన్నాం. అది మనం మర్చిపోయి మన ఆయుధాలు మనకి ఇవ్వబడ్డ ఆయుధాలు మన పక్కన పెట్టి అంతా ఆయన చూసుకుంటాడు అని అంటే నిజంగా మోసపోయినట్టే. కాబట్టి నేను మీ గమనానికి తీసుకొచ్చే మాట, మనం పోరాటంలో ఉన్నాము, కాబట్టి మీ కత్తి ఎక్కడ, మీ డాల్ ఎక్కడ, మీ కిరీటం ఎక్కడ, మీరు ఎట్లా సాధన చేస్తున్నారు, ఎట్లా తలపెడుతున్నారు, ఎట్లా మెట్టు పైకెక్కుతున్నారు, మనం పరీక్ష చేసుకోవడం కొరకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాటలు పౌలు భక్తుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదివితే పదవచనం నుంచి రాయబడుతున్న మాటలు. సర్వాంగ కవచం కొరకు రాయబడింది, సర్వాంగ కవచం కొరకు రాయబడింది. సర్వాంగ కవచం దేనికోసమట? 12, మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం భౌతిక ప్రపంచంతో పోరాటం కాదు, ఇదేదో హక్కుల కోసం, రిజర్వేషన్ల కొరకు, క్రైస్తవ్యాన్ని కాపాడడం కొరకు చేసే ఫిజికల్ కాదు ఇది. కళ్ళు మూసుకుంటే అభౌతిక ప్రపంచం, అభౌతిక ప్రపంచం, ఆత్మీయ ప్రపంచంలో చాలా పెద్ద డాన్లు ఉన్నారు, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు, దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. మరేం చేయాలి, ఏం చేయాలి? తల మొదలుకొని పాదాల వరకు సర్వాంగ కవచం. ఏ అవయవాన్ని మీరు శత్రువుకి అప్పగించొద్దు, ఎక్కడా కూడా శత్రువు దాడి చేయడానికి ఏ బాడీలో పార్టు కూడా ఎక్స్పోజ్ అవ్వడానికి వీల్లేదు. సర్వాంగ కవచం, సర్వాంగ కవచం, ఎప్పుడు నిద్రపోవడానికి వీల్లేదు. 18 వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మలకుగా ఉండండి, ఆ మాట మీద మనసు పెట్టండి. ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనలు. నా మట్టుకు నాకు ఆదివారం భక్తి చాలు, అదే గొప్ప అని నేను అనుకున్నాను. అది ఎంత పెద్ద మోసమో అర్థమైంది. ఆదివారానికి వ్యతిరేకం కాదు, కానీ 6 రోజులు నిద్రపోవడానికి మాత్రం వ్యతిరేకం. 6 రోజులు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం నేను వ్యతిరేకని. అది వాక్యానికి విరుద్ధం అన్న విషయాన్ని మనం పోరాటంలో ఉన్నాము. మన పోరాటంలో మనం గెలవాలంటే సర్వాంగ కవచంలో ఖడ్గం, ప్రార్థన, ఎల్లప్పుడు మెలకువతో ప్రార్థన, విశ్వాసం అనే ఢాలు, నీతి అనే మైమరుపు, అది మనకి ఇవ్వబడ్డ ఆయుధాలు. వాటిని గట్టిగా పట్టుకోవాలి, వాటిని మనం ఇంకా షార్ప్ చేసుకోవాలి, వాటిలో మనం బలవంతులం కావాలి. మనల్ని మభ్యపెట్టి మోసగించి చల్లారే పరిస్థితులకు తీసుకెళ్లే ఈ లోక విషయాలు, లౌకిక విషయాలు, ధనమోహాల్లోకి చిక్కుకోకుండా మనం పరిగెత్తాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి అసలుకి శత్రువు మన మీద ఎట్లా పనిచేస్తాడో వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. శత్రువు, మన శత్రువు, 1 పేతురు 5:8 మీ విరోధి అయిన అపవాది. మనకొక విరోధి ఉన్నాడు, మనకొక విరోధి ఉన్నాడు. వాడు ఈ దురాత్మల సమూహాలకు అందరికీ యజమాని. వాడు పడిపోయిన కెరూబు, వాడితో పాటు దూతల సమూహం. మనం దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. వాడు ఆదివారమే కాదు, అనుదినం పనిచేస్తాడు, అనుక్షణం పనిచేస్తాడు. మనం పోరాడడానికి సర్వాంగ కవచాన్ని ఆదివారమే కాదు, అనుదినం ధరించుకోవాలి. వాడు ఎట్లా పనిచేస్తాడో వాక్యం మనతో మాట్లాడుతున్న మాటలో నేను టూకీగా మీ గమనాన్ని తీసుకొస్తాను. అక్కడ ఎలా మనం మెలకువగా ఉన్నాము లేదా పరీక్ష చేసుకుంటే మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుంది. వాడు ఎట్లా పనిచేస్తాడో వాక్యం మాట్లాడుతుంది. ప్రారంభంలో వాడి ప్రత్యక్షత, 3:10 ఆది దంపతులు అవ దగ్గరికి వాడు వచ్చాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఏమి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు, ఎంత వినాలి, మాట్లాడాలి, మాట కలపాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడాడు. పైగా వాడి కోసం రాయబడ్డ మాట, సర్పం సమస్త భూజంతుల్లో యుక్తి గలదై ఉండెను. తెలివైనడు, తెలివైనడు. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడు? 2 వచనం, 1 వచనం, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమైనా చెప్పాడా? దేవుడు ఏమైనా చెప్పాడా? దేవుడు చెప్పింది నిజం కాదు, దేవుని మాట నిజం కాదు, దేవుని వాక్యం నిజం కాదు. ఆయన ఏమైనా చెప్పాడా? తినొద్దు అన్నాడా? చస్తారు అన్నాడా? అబద్ధం. తినాలి, తింటే మీరు చావరు, దేవతలు అవుతారు. వాక్యం మీద బలంగా దాడి చేయడం శత్రువు యొక్క స్ట్రాటజీ. వాక్యాన్ని పక్కన పెట్టేటట్లుగా చేయడం శత్రువు యొక్క స్ట్రాటజీ. కాబట్టి వాడి పని మనల్ని ఎట్లాగా మభ్యపుచ్చుతాడంటే వాక్యానికి దూరం చేస్తాడు, వాక్యానికి దూరం చేస్తాడు. ఎంత వేదనకరమైన దినాలు గుండా మనం వెళ్తున్నామంటే వాక్యం చేతుల్లో ఉంది బైబిల్ కింద, వాక్యం క్రైస్తవుల పాటల్లో లేదు, వాక్యం క్రైస్తవుల హృదయాల్లో లేదు. కానీ ఎట్లాంటి మార్కులు అంటే 10 పాయింట్స్కి 10 పాయింట్స్, 100కి 100, 500 మార్కులకి 590. ఇది వాక్యమా? కాదు కాదు కాదు. వాక్యం కూర్చోవలసిన స్థానంలో ఏదో కూర్చుంటుంది. వాక్యం వల్ల ఏంటి లాభం? చదువుకుంటే ర్యాంకులు వస్తే అది గొప్ప. వాడు వాక్యాన్ని దూరం చేయడానికి ఎప్పుడూ పనిచేస్తాడు, వాక్యాన్ని తప్పుపట్టడానికి ఎప్పుడూ పనిచేస్తాడు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయించడానికి ఎప్పుడూ పనిచేస్తాడు. వాడు పనిచేసే విధానం వాక్యం మీద నమ్మకం లేకుండా చేయటం, వాక్యం మీద నమ్మకం లేకుండా చేయటం. మనమేం చేయాలి? వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. వాక్యాన్ని జీవాహారం, వాక్యాన్ని పాలు తాగినట్టుగా తాగాలి, వాక్యాన్ని బలమైన ఆహారంగా భుజించాలి. అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తన 2వ చరణంలో మాట్లాడుతున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దివారాత్రులు ధ్యానించాలి. అలాంటి వాడు మీటి కాలంలో వారిన ఉన్న మొక్క పచ్చగా ఉన్నట్టుగా ఉంటాడు. వాక్యంతో కనెక్షన్ లేకపోతే ఎట్లా? వాక్యాన్ని చదవకపోతే ఎట్లా? వాక్యాన్ని పఠించకపోతే ఎట్లా? ఎస్ఎఫ్జేలో ఏ విషయంలో మనం ప్రభును స్తుతించగలుగుతాం? ఎందుకు మీ మెడికల్ సహవాసానికి కట్టాల్సి వచ్చింది? ఎందుకు మా పోలీస్ సహవాసానికి కట్టాల్సి వచ్చింది? ఎందుకు ముమ్మరంగా 290 సహవాసానికి కట్టాల్సి వచ్చింది అంటే వాక్యం ఉంది చదవట్లా, వాక్యం మీద నమ్మకంలా, వాక్యం మీద ఉన్న డౌట్లకి క్లారిటీ లేదు, వాక్యం మీద ఉన్న డౌట్కి క్లారిటీ లేదు. వాక్యాన్ని నమ్మడానికి బదులు అనుమానించే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి వాక్యం మీద వాడు బలంగా దాడి చేస్తాడు. విశ్వాసులుగా మనం వాక్యాన్ని బలంగా పట్టుకోవాలి, వాక్యాన్ని బలంగా పట్టుకోవాలి. సైన్స్ ఆక్యుపై చేస్తూ ఉంది, లోకం ఆక్యుపై చేస్తూ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్యుపై చేస్తూ ఉంది, యూట్యూబ్ ఆక్యుపై చేస్తుంది. రకరకాలుగా వాక్యానికి వచ్చిన సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి. వాక్య విరుద్ధమైన బోధలు బయటకు వస్తున్నాయి లోకంలో కూడా. వాక్యంలో ఏది దేవుడు తప్పు అన్నాడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నది వాక్యం. వాడంటాడు, ధనమే ఇదం జగత్, ధనముంటేనే సర్వం, పైసామే పరమాత్మ హే. డబ్బే, డబ్బు లేకపోతే ఎవడు పట్టించుకోడు, డబ్బుంటేనే మనిషికి విలువ. వాక్యం మీద బలంగా దాడి చేస్తున్నాడు. వాక్యం ఏం చెప్పిందో దానికి వ్యతిరేకమైన పోకళ్ళ లోకంలో తీసుకొచ్చాడు, ఈవెన్ సంఘంలో తీసుకొచ్చాడు. వాడు పనిచేసే విధానం, మనం వాక్యం మీద ఏ మాత్రము అవిశ్వాసం, నిర్లక్ష్యం, వాక్యాన్ని పక్కన పెట్టడం. అందుకే ఎస్ఎఫ్జే డైరీ రూపొందించాం, అలవాటు చేస్తున్నాం. మీరు ఎంత బిజీగా ఉన్నా ఈరోజు మీరు బైబిల్ చదవాలి. ప్రతిరోజు పోస్టర్ పంపిస్తున్నాం, ఈరోజు ఈ అధ్యాయం చదవండి. ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, ఆరాధన సమయంలో వాక్యానికి సమయాన్ని ఇవ్వండి, వాక్యానికి సమయాన్ని ఇవ్వండి. మాట్లాడండి, డిస్కస్ చేయండి, బైబిల్ స్టడీలో పాల్గొనండి. వాక్యం మీద బలంగా దాడి చేస్తుండగా వాక్యాన్ని బలంగా పట్టుకోవడం మన బలం, వాక్యం మీద పూర్తి నమ్మకం ఉంచడం మన బలం, లేకపోతే మోసపోతాం. 2వ విధానం, వాడు సెల్ఫ్ మీద పనిచేస్తాడు. వాడు సెల్ఫ్ మీద పనిచేస్తాడు. నువ్వు మట్టి కాదు, నువ్వు పాపివి కాదు, నువ్వు ఎంతలో కనబడి అంతలో మాయమిపో ఆవిరి కాదు, నువ్వు చాలా తోపు, నువ్వు చాలా గొప్ప, నువ్వు ఏమైనా చేయగలవు. ఎంతగా వాడు సెల్ఫ్ను ఎంకరేజ్ చేస్తాడో యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నేను, వాడి స్వభావం, నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుడి నక్షత్రాలకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందును. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఐ అని ప్రతి సెంటెన్స్ కు ముందు నేను, 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 నాది. మనం ఏమైనా స్వయంభవులమా? మనం మనమే చేసేసుకున్నామా? ఈరోజు మందేనా? ఏ టు జెడ్ మందేనా? అంతా మన చేతిలో ఉందా? ఏమనుకుంటే చేసేయగలుగుతామా? ఇదెంత పెద్ద మోసం, ఇదెంత పెద్ద మోసం. ఆయన అన్నాడు, ఒక వెంట్రుకను కూడా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవురా అన్నాడు. ఆయన వెంట్రుకను కూడా నువ్వేం చేయలేవు అన్నాడు. అది వాస్తవం, అది వాస్తవం. ఆహా ఆహా, మనం అట్లా అనుకోవట్లే. విమానం చేయట్లేదా? రాకెట్ చేయట్లేదా? ఇంత టెక్నాలజీని తీసుకురాలేదా? అవునవును, వాడు సెల్ఫ్ ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తాడో, సెల్ఫ్ గ్లోరీ. నువ్వు చిన్నోడు కాదు, వాడు ఆరోగెన్స్ ని తీసుకొస్తాడు, వాడు మాట వినని స్వభావాన్ని తీసుకొస్తాడు, తిరుగుబాటు స్వభావాన్ని తీసుకొస్తాడు, తిరుగుబాటు స్వభావం తీసుకొస్తాడు. కాబట్టి వాడిలో ఉన్న స్వభావం మనుషుల్లో ఎలా కనబడుతుందో వాక్యం మాట్లాడుతుంది. మనుషుల్లో ఎలా కనబడుతుందో ఆ స్వభావం. లుకాసు వార్త 12వ అధ్యాయం, లుకాసు వార్త 12వ అధ్యాయం 17వ వచనంలో ఒకడు మాట్లాడుతున్నాడు. అప్పుడతడు నా పంటను నా ఆ మాట మీద మనసు పెట్ట, నా పంటను సమకూర్చుకునేటకు నాకు స్థలం చాలదు, గనుక నేనేమి చేతును తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగు చేతును నా కుట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం, నా ఆస్తి, నా ప్రాణం, నాది, నా ఇష్టం, నాది, నా ఇష్టం. లుకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం, అందుకు అబ్రహాం కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించావు. ఎవరి కోసం బతుకుతున్నావు? ఎవరి కోసం బతుకుతున్నావు? నా కోసమే, నా కోసం ఏది చేసినా నా కోసమే. వాడి సెల్ఫ్ గ్లోరీని ప్రమోట్ చేస్తాడు. మనల్ని ఆ దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉంచడు. మనల్ని మనమే ఆరాధించుకోవాలి. మన అందాన్ని మనం, మన జ్ఞానాన్ని మనం పొగుడుకోవాలి. మనల్ని మనం చూపించి మనం ఎంత చిన్నవారమో ఆ సత్యాన్ని మైమరిపించి, నువ్వు చిన్నోడు కాదు, దేవుడికి అసహ్యమైనది గర్వం, దేవుడికి అసహ్యమైనది స్వయం. వాడి సాతాను పుట్టుకే స్వయం, సాతాను పుట్టుకే స్వయం. నేను కాదు క్రీస్తు, నాట్ ఐ బట్ క్రైస్ట్. నేనంతటి వాణ్ణి, ఆయన లేకపోతే నేనే పాటి వాణ్ణి. నాకు కాదు ప్రభు, నాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామానికే మహిమ. నేను నీ దాసుణ్ణి, మీరు సెలవు ఇవ్వండి, నేను చేస్తాను. చిత్తం ప్రభు అని దాసురాలకి ఇస్తున్నాడు. అది దేవుని ఆశీర్వాదానికి కారణమైన యాటిట్యూడ్. కానీ దేవుడు అసహించుకునే యాటిట్యూడ్ గర్వం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం మనం చూడాలి. దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెబుతుంది. దేవుడు మెచ్చేది దీనత్వం, హంబుల్నెస్ని మెచ్చుతాడు ఆయన. మనం ఏమై ఉన్నాం మనకు అర్థం కావాలి. మనం మాంసం ముద్దయి ఉన్నామని అర్థం కావాలి. మనం కేవలం నిన్నటి వారమే ఉన్నామని అర్థం అవ్వాలి. మన ఇంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు మనకు అర్థం కావాలి. ఆయన దయాదాక్షిణ్యాల మీద మాత్రమే బతుకుతున్నామని అర్థం కావాలి. ఆయన ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి కుమారులమైపోయాం, వారసులమైపోయాం, పరలోకానికి వారసులమైపోయాం. ఇది ఎంత గొప్ప భాగ్యమో. ఆయన దయ, దాని కొరకే యేసు చేసిన సిలువ కార్యం మనకు అర్థం కావాలి. వాడు దేవుణ్ణి దూరం చేయడానికి, హృదయ సింహాసనం మీద ప్రభువును కూర్చోబెట్టడానికి, ప్రభు కాదు, నువ్వే ప్రభు, నువ్వే రాజు, నువ్వే రాణి, నీ ఇష్టమే, నీకు ఎట్లా కావాలి అట్లాగ ఉండాలని చెప్పి వాడు సెల్ఫ్ ను ప్రమోట్ చేసేవాడుగా ఉన్నాడు. అందులో చాలా మంది నష్టపోయారు, చాలా మంది పడిపోయారు. ఎంత గర్విష్ఠులుగా కనబడతా ఉన్నారో లోకంలో చూస్తున్నాం, సంఘంలో కూడా చూస్తున్నాం. వాడు పనిచేసే విధానం వాక్యాన్ని వాక్యం మీద నమ్మకం పోయేటట్లుగా చేస్తాడు. రెండు, నీ మీద నువ్వు నమ్ముకునేటట్లుగా చేస్తాడు, నీ మీద నువ్వు నమ్ముకునేట్లుగా చేస్తాడు. మూడో మాట, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదవాలి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, దావీదు మహారాజును ఎట్లా సాతాను ప్రేరేపించాడో రాయబడింది. తర్వాత సాతాను ఇస్రాయిలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా నా సైన్యం ఎంత ఉందో నాకు తెలియాలి అన్నాడు రాజు. ఎవరు ప్రేరేపించారట? సాతాను ప్రేరేపించారట. వాడు మానవుల మీద ఆధారపడేటట్లుగా, మజిల్ పవర్ మీద ఆధారపడేటట్లుగా, మ్యాన్ పవర్ మీద ఆధారపడేటట్లుగా, మనుషుల మీద ఆధారపడేటట్లుగా వాడు ప్రోత్సహిస్తాడు. ఆధారపడాల్సింది దేవుని మీద. దేవుని మీద నమ్మిక ఉంచాలి, దేవుడి మీద ఆధారపడాలి, ఆయన మీద. ఆయన నమ్ముకోవడానికి బదులు ఆయన కాకుండా వేరే వాటిని నమ్ముకుంటే దేవుడికి అసహ్యం, అసహ్యం. అలా నమ్ముకునేటట్లుగా చేస్తాడు వాడు. డబ్బును నమ్ముకునేటట్లుగా, మనుషులు నమ్ముకునేటట్లుగా, మిలిటరీని నమ్ముకునేటట్లుగా, వెనకాల ఫాలోవర్స్ నమ్ముకునేటట్లుగా. ఎంతమంది ఎంతమంది మన ఫేస్బుక్ ట్విట్టర్లో మన ఫాలో అవుతా ఉన్నారో, ఎంతమంది మన వెనకాల వస్తున్నారో వాళ్ళు నమ్ముకునేట్లుగా. దేవుడి మీద నమ్ముకోవడం కాదు, దేవుడి మీద నమ్మకముంచడం కాదు. వాడు వేరే వారి మీద, నేను ఎలా అంటాను, భర్త మీదే నమ్మకం, దేవుడి కంటే భర్త మీదే నమ్మకం, పిల్లల మీదే నమ్మకం, దేవుడి కంటే కూడా. ఎవరి మీదో ఆధారపడేట్లుగా చేస్తాడు. దేవునికి అసహ్యం. సాతాను ఆ ఏరియాలోని దెబ్బ కొడతాడు, ఆ ఏరియాలో పనిచేస్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాటలు వెలుగులో ఎక్కడైనా మనం వాడికి అవకాశం ఇస్తున్నామా? ఎక్కడ ఎక్కడెక్కడ వాడు మనల్ని మోసం చేస్తున్నాడో అర్థం చేసుకోవడం, దిద్దుబాటు చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది అని జ్ఞాపకం చేస్తున్నాను. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాటలా రాయబడింది. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాటలా రాయబడింది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు, శరీరం తనకు ఆధారముగా చేసుకొనచ్చు, తన హృదయమును యెహోవా నుండి, యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అది శాపం, అది ఆశీర్వాదం కాదు. దేవుడి మీద నుంచి హృదయం వైదొలగిపోవటం. పేదరికంలో ఉన్నప్పుడు భక్తి బాగానే ఉంటుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత భక్తి ఆవరైపోద్ది. ఎందుకు? ఎందుకు? దేవుడి మీద నమ్మిక కంటే కూడా డబ్బు మీద నమ్మిక ఎక్కువైంది. పెళ్లి కాకముందు భక్తి బాగానే ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత భక్తి ఆవిరైపోయింది. పిల్లలు పుట్టకముందు భక్తి బాగానే ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత భక్తి ఆవిరైపోయింది. ఎందుకు? భర్త మీదో పిల్లల మీదకో నమ్మకం వెళ్ళిపోయింది. అది ఆశీర్వాదం కాదు, శాపం అని వాక్యం మాట్లాడుతుంది. అది ఆశీర్వాదం కాదు, శాపం అని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి సాతాను ఎట్లా పనిచేస్తాడో మనకు అర్థమైతే ఎక్కడా కూడా వాడికి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో వాడు ఎట్లా పనిచేస్తాడో వాక్యం మనతో మాట్లాడుతుంది, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపుకున్నావని పేతురుతో చెప్పాను. మనుషుల సంగతులు, లోకం ఎట్లాగ ఆలోచిస్తా ఉందో అట్లాగే. మనం చదివేది లోకాన్ని, బైబిల్ని కాదు, దేవుణ్ణి కాదు. 10 మంది ఎలా వెళ్ళిపోతున్నారు అదే కరెక్ట్. లోకం యొక్క పోకళ్ళు ఎలాగున్నాయి అయ్యో కరెక్ట్. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి. పేతురు అంటున్నాడు, అదే మాట ప్రభు, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, తండ్రి దగ్గరికి వెళ్ళకూడదు. ఏసే అంటున్నాడు, అది సాతాను ప్రేరణ. మనుషుల సంగతులు అభ్యంతర కారణంగా ఉన్నాం. వాడు మనల్ని ఆ దేవుని చిత్తం, నేను ఎలా అంటాను, పరలోక దృక్పథంలో చూస్తే మరణం ఎందుకు దుఃఖమయ్యింది, మరణం ఎందుకు శాపం అయింది, భూలోకం కంటే పరలోకం చిన్నదైపోయిందా? దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే భయమా? దేవుని కలుసుకోవాలని ఆ నిరీక్షణతో ఎదురు చూడాల్సిన మనం, ఆయన రాకూడదు, నాకు గుండెపోటు కూడా రాకూడదు, ఆయన రాకూడదు, నేను వెళ్ళకూడదు. అది విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసమో. ఇప్పుడు ఎక్కడ పనిచేస్తాడు? లోకానుసారమైన మనసును తీసుకొస్తాడు, లోకం మీద ప్రేమను తీసుకొస్తాడు, బ్రతుకు మీద ప్రేమను తీసుకొస్తాడు. మేము పరదేశులు, యాత్రికులు, మా ప్రభువును కలవాలి, మేము సిద్ధపడాలి. ఎంత త్వరగా ప్రభు తీసుకెళ్తే అంత బాగుంటుంది. ఆయన ఆలస్యం చేసే కొద్దీ మేము ఇంకా అత్యాశతో పనిచేస్తాం, పరిచర్ చేస్తాము అనడం విశ్వాసకి తగింది. కానీ నువ్వు అక్కడే పరలోకంలో కూర్చో, మేము ఇక్కడే భూమి మీద కూర్చుంటాం, మాకు ఇంకా చాలా పని ఉంది, ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసాము, ప్రమోషన్ తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు కనాలి, వాళ్ళ కన్న వాళ్ళతో మా గుండెల మీద నిచ్చుకోవాలి, అప్పుడు మాకు హ్యాపీగా ఉంటది. 80 సంవత్సరాల వయసులో కూడా పిలవద్దు. లోకానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు కాదు, ఆత్మానుసారమైన మనసు కాదు. పేతుర్లో ఎంత బలంగా పనిచేస్తా ఉన్నాడు, ఎంత బలంగా పనిచేస్తా ఉన్నాడు. వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. వాడు ఇంకెక్కడ పనిచేస్తాడు దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే, 5వ వచనం చదివితే, ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మత చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనసు నిలవలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకున్నది. సాతాను ప్రార్థనకు ఆటంకం కలిగించడం కొరకు వాడు లైంగికమైన శోధన తీసుకొస్తాడు, లైంగికమైన శోధన తీసుకొస్తాడు. ఎంతమంది మంచిగా ప్రయాణం ప్రారంభించి వాడు భ్రష్టులైపోయారో, వాడు ఎట్లా ప్రేరేపిస్తారంటే సాతాను శోధించే ఏరియా సెక్సువల్ ఇమ్మారాలిటీ, వాడు పనిచేసే ఏరియా. ఖచ్చితంగా మనం ఆ ఏరియాలో ఏమైనా వాడు మన మీద పనిచేస్తున్నాడేమో పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. వాడు పనిచేసే ఏరియాలు ఎక్కడెక్కడ ఉంటాయో వాక్యం మాట్లాడుతూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుని చున్నాడు గనక వాడి పరిచారకులు నీతి పరిచారకులు వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వాడు వేషధారిగా వస్తాడు, వాడు తోడేలు గొర్రె చర్మం కప్పుకొని వస్తాడు, వాడు దొంగ కాని దొంగ కానట్టుగా వస్తాడు, మంచోళ్ళ వస్తాడు, వాడు ప్రవక్తల వస్తాడు, దొంగ ప్రవక్త అబద్ధ ప్రవక్త. వాడు దొంగ, వాడి మాటలు ఆ తేను పూసిన మాటలు, వాడు వెలుగుదూతలా కనబడుతున్నాడు, వాడు చీకటి రాజ్యానికి అధిపతి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏ బోధ వింటే ఆ బోధ దానికి చెవి నొగ్గే వాళ్ళ కాకుండా బైబిల్ చదవాలి. ఇది కాంటెక్స్టువల్ గానే మాట్లాడుతున్నారా? ఇది వాక్యం చెప్తున్న బోధేనా? ఇది ఆరోగ్యకరమైన బోధేనా? ఇది మనుషుని రాకడ కొరకు సిద్ధపరిచే బోధేనా? ఇది మభ్య పెట్టి మోసగించి బుజ్జగించి ఆశీర్వాదాల బోధ? ఏ బోధ ఇది? ఏ బోధ జరుగుతుంది? ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువునే బోధ కొట్టించడానికి వాక్యం వాడిన వాడు 91వ కీర్తన చూపించి, దూకు నీ కాళ్ళకు రాయి తగలకుండా దూతలకు ఆజ్ఞాపిస్తున్న వాక్యం చెప్పింది. అదే ఆ కాంటెక్స్ట్. సూసైడ్ చేసుకోవడానికి వాక్యం వాడుతున్నాడు వాడు. వాడు అబద్ధ బోధకులను తిప్పుత అబద్ధ బోధకులను బలంగా వాడతాడు. ఈరోజు చాలా మంది వాడి మోసంలోకి వెళ్ళి బైబుల్ పట్టుకొని అబద్ధ బోధ, బైబుల్ పట్టుకొని భుక్తి కొరకు బోధ చేస్తున్నారు. వాళ్ళు కడుపు నింపుకోవడం కోసం బోధ చేస్తున్నారు. నేనంటలా వాక్యం అంటుంది, వారు కడిపే వారి దేవుడు. వారు మీ దగ్గర నుంచి లాభాలు ఆశించుకోవడానికి వస్తారు. అందరూ అలాగే ఉన్నారని చెప్పబోను కానీ ఈ ప్రమాదం ఉంది. సాతాను బలంగా పనిచేస్తున్నాడు. ఆ మోసంలో మనం పడకూడదన్న విషయాన్ని మీ గమనాన్ని తీసుకురావడానికి నేను ఇష్టపడతా ఉన్నాడు. వాడికి ఎట్లా పనిచేస్తాడో వాక్యం మాట్లాడుతా ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం చదవాలి వాక్యం మాట్లాడుతా ఉంది. 31వ వచనం, సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనును, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. నీ నమ్మిక నుంచి పక్క తీసుకురావడానికి నిన్ను ఎట్లాగ జల్లెడి పెట్టిద్దామని అడుగుతున్నాడు వాడు. విశ్వాసం నుంచి తప్పించడానికి, నమ్మిక నుంచి తప్పించడానికి, విశ్వాసం మీద దాడి చేయడానికి బలంగా పనిచేస్తాడు. మన బలం విశ్వాసం, దాని మీదే పనిచేస్తాడు. మన ఆయుధం వాక్యం, దానిమీదే వాడు పనిచేస్తాడు. మన పర సంబంధంలో దాని పరలోకాన్ని మైమర్పిస్తాడు. భూలోకం వైపు లోకానుసారమైన మనసును పుట్టిస్తాడు. ఎంతమాత్రం ఆ దేవుని స్థానాన్ని దేనికి ఇవ్వకూడదు? దేవుని స్థానంలో ధనాన్ని, దేవుని స్థానంలో మనుషుల్లో కూర్చోబెడతాడు. శరీరం దేవుని ఆలయం, ఆలయం దేవుని దేవాలయంగా ఉండాలి. దాన్ని మలినం చేయడానికి, పాపం నెట్టడానికి బలంగా పనిచేస్తాడు. దేవుని వాక్యం మన త్రోవకు వెలుగు, దేవుని వాక్యం మన పాదానికి దీపం. వాక్యాన్ని వాడు వక్రీకరిస్తాడు, అబద్ధ బోధలు తీసుకొస్తాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా మరేం చేద్దాం? ఏం చేద్దాం? అంతా బాగుంది, చాలా బాగుంది, దేవుడు దీవిస్తున్నాడు. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, విశ్వాసాన్ని కాపాడుకోకుండా, సాతాను తంత్రాలు ఎరగకుండా, మోసాన్ని పసిగట్టకుండా, ఇది ఎంత పెద్ద మోసం, ఇది ఎంత పెద్ద మోసం. అందుకొరకే మనం ఆత్మీయ పోరాటంలో ఒకరినొకరు పురుకొల్పుకోవడం కొరకు, రోజు మనం మండడం కొరకు, సహవాసాలుగా గుంపులుగా కలిసి ప్రార్థన చేసి కలిసి వాక్యాన్ని ధ్యానం చేయడం అనే కలిగే ఉద్దేశం ఇదే. మనం బలపడాలి, మనం పోరాడాలి, మనం ప్రభు రాజ్యం కోసం ప్రయాసపడాలి, మన సాతాను తంత్రాలను ఎరగాలి, మన సాతాను తంత్రాలను ఎరగాలి. ముగిస్తూ ఉన్నాను. మరి ఎట్లా సాతాన్ని మనం జయించగలుగుతాం? వాక్యాన్ని బలంగా పట్టుకోవాలి, వాక్యాన్ని బలంగా పట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఎట్లా జయించాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది, రాయబడింది, రాయబడింది. ఫీలింగ్స్, ఎమోషన్స్, దర్శనాలు, కలలు, ఎవరో చెప్పిన సాక్ష్యాలు, ఎవరో చెప్పిన పిట్టకథలు కాదు. ఏమి రాయబడింది బైబిల్ గ్రంథంలో? అదే దేవుడు ఏమి రాయించి మన చేతిలో పెట్టాడు? అదే రాయబడ్డ వాక్యం కాకుండా దేన్ని చూసినా మర్చిపోతాం. వాక్యాన్ని చదవడం, రాయబడ్డ వాక్యం మీద ఆధారపడడం నేర్చుకోవాలి. రాయబడ్డ వాక్యం మీద ఆధారపడడం నేర్చుకోవాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని దేవుడి వాక్యం మాట్లాడుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుంచి సర్వాంగ కవచంలో ఎప్పుడు నీ కత్తిని పక్కన పెట్టొద్దు, ఎప్పుడు నీ డాలును పక్కన పెట్టొద్దు, ఎప్పుడు నీ రక్షణ శిరస్త్రాలను పక్కన పెట్టొద్దు, ఎప్పుడు పాదాలకున్న సిద్ధ మనసును పక్కన పెట్టొద్దు. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ఉండాలి. ఏ మాత్రం వాడికి అవకాశం ఇవ్వకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం దాన్ని చదివితే వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. అపవాదికి చోటీయకుడి, అపవాదికి చోటీయకుడి. ఏ మాత్రం వాడికి ఛాన్స్ ఇచ్చినా దూరిపోతాడు, కబ్జా చేస్తాడు. చిన్నదేలే, ఏమైందిలే, ఏమనుకుంటారులే, అట్లాంటిది ఏమి లేదు. ఎక్కడ వాడికి చోటు ఇవ్వడానికి వీలే లేదు, ఎక్కడా చోటు ఇవ్వడానికి వీలే లేదు. వాడిని మనం ఎదిరించాలి. దేవుని వాక్యం మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం అని చదువుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అని చదివితే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అయినను మనల్ని ప్రేమించిన వాణి ద్వారా, యేసు క్రీస్తు ప్రభు ద్వారా, మన కొరకు వధింపబడ్డ ఆ గొర్రెపిల్ల ద్వారా, మన కొరకు మరణించిన ప్రభువు ద్వారా, ఆయన ద్వారా మనకిచ్చిన వాగ్దానం, ఆయనను మనల్ని ప్రేమించిన వాడి ద్వారా మనం వీటన్నిటిలోనూ అత్యధిక విజయం పొందుచున్నాము. వాడు ఎంత బలంగా పనిచేసినా మనం ఆయన చేతిలో ఉన్నాం. మన ఆయన చేతిలోంచి మనల్ని వాడు అపహరించలేడు. దైవాత్మ మనలో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి మీరు జయిస్తారు. జయ జీవితానికి ఖచ్చితంగా ఆత్మీయ పోరాటంలో ఎక్కడా వాడికి చోటు ఇవ్వకుండా, ఏ ఏరియాలో పనిచేస్తాడు వాక్యం మాట్లాడుతుండగా, మలకుతో వాక్యాన్ని చేతబట్టి ప్రార్థనాపూర్వకంగా వెను చూడకుండా, కుడికి గాని ఎడమకు గాని తప్పిపోకుండా నమ్మకంగా ముందు కొనసాగాలి. కాబట్టి అనుదిన ఆరాధన ద్వారా తప్పకుండా మీరు వాక్యం ఎదుగుతారు. ఆత్మీయ పోరాటం నిలవడానికి మీరు బలవంతులు అవుతారని నమ్ముతున్నాను. అటు కృపా ప్రభు మనందరికీ కడప మెడికల్ సహవాసానికి అనుగ్రహించునుగాక. ఆమేన్.